పొందితే ఇది మనకి ఎట్లా ఉపయోగపడుద్ది ఆ తర్వాత? ఎందుకనంటే ఒక జన్మలోనే ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటువంటిది మోక్షానికి దారితీయదు. మోక్షం అనేటువంటిది కలగదు ఒక జన్మలో ఎవరికి కలగదు. అది అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి సుకృతం కారణంగా జ్ఞానాన్ని అందుకోవాలి అనేటువంటి ఒక సద్బుద్ధి కలుగుద్ది. ఆ సుకృతం కనుక లేకపోతే అలాంటి బుద్ధి కలగదు. ఇప్పుడు ఉదాహరణకు కావాలంటే మనం ఈ క్లాస్ మొదలు పెట్టిన తర్వాత మూడో రోజో నాలుగో రోజు అనుకుంటారు, దాదాపు ఇంటే 10 నిమిషాలు టైం ఉంది. ఈ 10 నిమిషాల టైంకి నేను పైకి ఎక్కిపోయేటప్పుడు గబగబా 4-5 వెళ్ళిపోయారు. అంటే ఏమిటనమాట, ఇది వినకూడదు, అంతవరకు మనం కావాల్సింది విన్నాం, ఇంక ఇది అవసరం లేదు. ఎవరు అవసరం లేదనుకునేటువంటి వాళ్ళు ఎవరనంటే అసలు ఏమాత్రం కూడా సుకృతం లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక్క ముక్క కూడా మా చెవుల్లో పోసుకోము, మేము సీసం పోసుకుంటాం, ఈ మాకు పనికిరావు, మాకు లౌకికమైనటువంటివే కావాలి అనేటువంటి భావన. అటువంటి భావన వాళ్ళకి ఎందుకు కలిగింది? ఒకవేళ ఆ భావన లేకపోయినా కూడా దానికి అనుగుణంగా వాళ్ళు ఎందుకు నడిచారు? వాళ్ళకి ఆ భావన లేదు కానీ అయిపోతే ఇంకెళ్ళిపోదాం, తర్వాత ఆయన ఏం చెబుతాడు మనకు అనవసరం అంటే ఎందుకని, అనవసరం ఎందుకని అంటే అటువంటి సుకృతం లేకపోవటం వల్ల, ఏమాత్రం లేకపోవటం వల్ల. అందుకని వాళ్ళు వెళ్ళలేకపోయారు, కూర్చోలేకపోయారు. కాబట్టి అది అందులో సుకృతం ఉంటేనే మనం దానికి ఆ బయట అవుతాం. అంటే వినాలి అనేటువంటి ఒక శుభేచ్ఛ అంటారు, సప్తజ్ఞాన భూమికల్లో శుభేచ్ఛ అంటారు. అదిగో ఆ ఇచ్ఛ కలిగింది, ఆ కోరిక కలిగింది. కోరిక కలిగినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు, ఆ కోరికని సఫలీకృతం చేసుకోవడానికి సాధన చేయాలి. అంటే ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి. తర్వాత ఆ జ్ఞానాన్ని పొందేటప్పుడు అది దాన్ని శ్రవణం అని అంటారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత నిధిధ్యాసం, దాన్ని ఆ ధ్యాన స్థితిలో మనం అనుభూతికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇవన్నీ కూడా ఒక వరుస. అయితే ఈ జన్మలో మనం కొంత జ్ఞానాన్ని సంపాదించాలి. మనం సంపాదించినటువంటి ఈ జ్ఞానం మనకేమీ కూడా ఇక్కడ ప్రయోజనం ఉన్నట్టుగా మనకి తెలియదు. మనం ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తే మనకి లాభం అనేటువంటి ఒక ఆదాయం అనేటువంటిది ఒకటి ఏర్పడుద్ది, లేదా ఇంకేదైనా పని చేస్తే పొయ్యి మీద బియ్యం పెట్టి అన్నం కనుక వండితే ఆ అన్నం అనేది తయారవుతుంది, అదొక ప్రయోజనం మనకి తెలుస్తుంది. కానీ జ్ఞానాన్ని పొందితే మాత్రం అది తెలియదు. పాపం పుణ్యం కూడా అంతే, పాపం చేసేస్తాం కానీ ఆ పాపం అనేది మన దగ్గరికి వచ్చి నిలబడుతున్నది అనే సంగతి మనకేం బరువు తెలియదు. మనమే ఒక 1/4 కిలో 1/4 కిలో బరువు కనుక పెరిగితే ఏమంటే పాపం పెరిగింది అనుకోవచ్చు, అట్లా ఏం మనం బరువు పెరగదు. అట్లానే పుణ్యం కూడా. సరే, ఈ పాపం పుణ్యం అనేటువంటివి ఎట్లయితే మనకు తెలియదు, ఈ జ్ఞానం కూడా మనం ఎంత పొందినప్పటికీ కూడా అది మనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలియదు. మరి ఏమవుద్ది? మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో, పాపము పుణ్యము ఎట్లా అయితే మనల్ని బలవంతంగా అనుభవించేటట్టు చేస్తుందో, అలాగే జ్ఞానం కూడా మనం పొందినటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా వృధా కాదు. ఎలాగంటే మనం ఇల్లు కట్టాలనుకున్నాం, ఇల్లు కట్టాలని అనుకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కడదామని అనుకున్నాం, మొదలుపెట్టాం, కప్పు కూడా అయిపోయింది. కప్పు అయిపోయేటప్పటికి మన దగ్గర డబ్బు అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే అంతకుముందు ఉన్న డబ్బు ఏదో కారణం చేత నష్టం వచ్చింది, లేకపోతే అది పోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బుతోటి కప్పు వరకు అయిపోయింది. మరి కప్పు వరకు అయిపోయిన తర్వాత మరి ఇక మెదలకుండా ఉరుకోవాలి, ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి. సరే, మెదలకుండా ఉరుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీ దగ్గర ఈ డబ్బు వచ్చింది, మరి అప్పుడు మొదటి నుంచి కట్టుకుంటా వస్తావా? పునాదుల దగ్గర నుంచి, పునాదుల దగ్గర నుంచి కట్టవు. మరి ఏం చేస్తావు? అదిగో ఆ ఇంటి సిమెంట్ చేయించడం, రంగులు వేయించడం, లోపల ఏదన్నా డెకరేషన్ చేయటం, ఇట్లాంటి ఏమి చేసుకో. అదే ప్రకారంగా ఇప్పుడు జ్ఞానం కూడా మనం ఎంతైతే ఈ జ్ఞానాన్ని ఇక్కడ పొందామో దానికి కూడా లెక్క ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందితే ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్కడి నుంచి మనం కాస్త ముందుకు నడవటానికి వీలుగా ఉండేటువంటి స్థితిని కలిగించేటువంటి జన్మ వస్తుంది. అందుకనే మరి కొంతమంది ఈ జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటున్నారు, కొంతమంది జ్ఞానాన్ని అందిస్తున్నారు, కొంతమంది అందుకుంటూ ముందుకు పోతున్నారు, కొంతమంది అందుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, ఇవన్నీ రకరకాలుగా జరిగిపోతా ఉన్నాయి. ఎందుకనంటే అంతకుముందు చేసినటువంటి కృషి. కాబట్టి నువ్వు చేసినటువంటి కృషి ఎంతైతే ఉందో అక్కడి నుంచి నీ యొక్క జీవితం ప్రారంభమయ్యేటట్టుగా నీ తర్వాత జీవితం నీకు వస్తుంది. అంటే మనం ఏ రకమైనటువంటి జన్మ ఎత్తాలనో మనం ఇప్పుడే ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాం అన్నమాట. అంటే మన యొక్క కర్మల ద్వారా మనకు రావాల్సినటువంటి జన్మని మనం తయారు చేసుకుంటున్నాం. మనం పుణ్యం కానీ పాపం కానీ మంచి కానీ చెడు కానీ వీటన్నిటితో పాటుగా మనం పొందేటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా కలగలిసి ఏ రకమైనటువంటి జన్మ రావాలనో దాన్నే నీకు ప్రారంభం అని అంటారు. అంటే నువ్వు ఇప్పుడు పుట్టిన తర్వాత దుఃఖాలు కొన్ని అనుభవించాలా, సుఖాలు కొన్ని అనుభవించాలా? ఈ దుఃఖాలు సుఖాలతో పాటుగా ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి కావలసినటువంటి ఒక గురువు నీకు లభిస్తాడు. ఆ గురువు దగ్గర నువ్వు కూర్చుంటావు. అంతవరకు నీకు ప్రారంభం. కాబట్టి సుఖాలు ఎందుకు అనుభవిస్తున్నావు? ఆ పుణ్యాలు ఉన్నాయి, అనుభవించాల్సినవి. ఆ పుణ్యఫలం ఉంది, దానికి అనుభవిస్తున్నాం. దుఃఖాలు ఎందుకు అనిపిస్తున్నాం? పాపఫలం ఉంది అందుకు. మరి అయితే గురువు లభించి గురువు దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? అందులో అంతవరకు నువ్వు చేసినటువంటి ఆ ప్రయత్నం జ్ఞానాన్ని పొందడానికి నువ్వు తహతహలాడటం కానీ పొందాలనుకోవటం కానీ నాకు ఎవరు చెప్తారనుకోవటం కానీ అయ్యో నాకు చెప్పేవాళ్ళు లేరు అనుకోవటం కానీ దానికోసం ఏదో దొరికినటువంటి పుస్తకాలు ఏదో తిరగేయటం కానీ ఇలా ఏదైతే నువ్వు తపన పడ్డావో ఆ తపన తీర్చడానికి నీకు గురువు లభిస్తాడు. ఆ గురువు లభించేటువంటి జన్మ నీకు వచ్చిన తర్వాత ఏమిటి పరిస్థితి అని అంటే అప్పుడు నీ కృషి. ఇంతవరకేమో ప్రారంభం, ఇక్కడేమో పురుషార్థం. పురుషార్థం అంటే వచ్చినటువంటి స్థితిని నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ ఏముందిలేండి, మనకి ఇవన్నీ ప్రధానం కాదు, మనకి డబ్బు ప్రధానం కాబట్టి మనకి హాయిగా సుఖంగా బ్రతకడం ప్రధానం, వస్తువులు కొనుక్కోవటం ప్రధానం, ఆనందించడం ప్రధానం అని అనుకున్నావా? ఏ సందర్భంలోనైనా మళ్ళీ వెనక్కిపోవడం. అలా కాకుండా ఏదో నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా మనం కూడా పోయి కూర్చుందామండి అంటావా? అది ఒక రకం కాదు. మనం మోక్షాన్ని అందుకునేటువంటి స్థితిని మనకు కావాలి కాబట్టి ఆ స్థితిని మనం అందుకోవాలి. అందుకోవాలని అంటే మనం ఖచ్చితంగా కృషి చేయాలి అని అనుకొని నువ్వు ప్రయత్నం చేస్తే ఇంకొంచెం ముందుకు పోవడానికి వీలవుతుంది. ఈ ప్రకారంగా ఇది పురుషార్థం. ఇప్పుడు చేసేది పురుషార్థం. ఇక్కడ నిన్ను కూర్చోబెట్టింది ప్రారంభం. ఇక్కడ నువ్వు చేసేటువంటి కృషి పురుషార్థం. ఆ ప్రకారంగా ఈ జ్ఞానం అనేటువంటిది మనకి జన్మ జన్మలకి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ జన్మలో చేసినటువంటి కృషి మళ్ళీ తర్వాత జన్మలో ఇంకొంచెం ముందుకు పోవటానికి వీలు. అంటే మొట్టమొదటి జన్మలో నువ్వు రెండు మెట్లు కనుక ఎక్కితే మూడో మెట్టు దగ్గర నుంచి నీ జన్మ ప్రారంభమవుతుంది. ఆ జన్మలో నువ్వు ఐదు మెట్లు కనుక ఎక్కితే ఎనిమిదో జన్మ నుంచి తర్వాత ప్రారంభమవుతుంది. ఆ జన్మలో కనుక నువ్వు ఏం మెట్టు ఎక్కకుండా అక్కడే కూర్చున్నావు అనుకో, మళ్ళీ తర్వాత జన్మ కూడా ఎనిమిదే, ఎనిమిదో మెట్టి. ఈ ప్రకారంగా నువ్వు 18 మెట్లు ఎక్కడానికి నువ్వు ఈ మూడు జన్మలో, నాలుగు జన్మలో, ఐదు జన్మలో కృషి ప్రారంభమైన తర్వాత అదిగో అది జన్మలు. అయితే ఈ కృషి ప్రారంభం కావడానికి ముందే కోటాను కోట్ల జన్మలు ఎత్తాయి. కోటాను కోట్ల జన్మల యొక్క సుకృత ఉంటేనే ఈ మార్గంలోకి రావాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఈ విధంగా మనకి జ్ఞానం అనేటువంటిది ఉపయోగపడుతుంది.